అయితే ఓకే అను తారాబలం కథ. రచన వసుంధర. చేసేది తప్ప ఒప్ప అన్న మీమాంస వచ్చినప్పుడు మనసెప్పుడూ తప్పువైపే మొగ్గుతుంది. అది తప్పు కాదని ఒప్పని నిర్ధారించడానికి సంజాయిషీలు వెతుకుతుంది. కానీ మనకు మనం ఇచ్చుకునే సంజాయిషీలు మనసుకి తృప్తినివ్వవు. ఆ సంజాయిషీ విని అయితే ఓకే అనే పెద్ద మనిషిని గురువుగా స్వీకరించాలి. ఆ పెద్ద మనిషి నిజంగా పెద్ద మనిషి కానక్కర్లేదు, పెద్ద మనిషిని మనం నమ్మితే చాలు. ఈ విషయాన్ని చక్కటి కథగా మలిచారు తెలుగువారి అభిమాన రచయిత్రి వసుంధర గారు. ఈ కథ మన తెలుగు కథలు .com ప్రచురింపబడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి. ఇక కథ ప్రారంభిద్దాం. ఆఫీసర్ ఓకే చేస్తే కింది ఉద్యోగి ఫైల్స్ని తారుమారు చేయొచ్చు. నాయకుడు ఓకే చేస్తే పార్టీ సభ్యుడు నోటికి వచ్చినట్లు మాట్లాడొచ్చు. కెప్టెన్ ఓకే చేస్తే వరుసగా ఫెయిల్ అయ్యే ఆటగాణ్ణి టీంలోకి తీసుకోవచ్చు. ఇదే సిద్ధాంతం చిత్రసీమలో ముఖ్యంగా అమ్మాయిల విషయంలో క్యాస్టింగ్ కోచ్కి వర్తిస్తుంది. కళాసేవ పేరిట ఓ ఆడపిల్లని చేరదీసిన వాళ్ళు ఆదిలో పక్కన నువ్వుంటే అని ఊరించి చెప్పే కబుర్లు చివరికి పక్కలో నువ్వుంటేనే భవిష్యత్తు అని తేల్చేయడాన్ని ఆంగ్లంలో ముద్దుగా కాస్టింగ్ కోచ్ అంటారు. తెలుగులో తారాబలం అనొచ్చేమో. అది తారకు బలం అని కాదు, తారని అవలని చేసే ప్రక్రియ. తార ప్లస్ అవలం సవర్ణదీర్ఘ సంధి. చిన్నప్పటి నుంచి నేను కాస్త డిఫరెంటు. సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన పనులు చాలానే చేసేదాన్ని. నా సంజాయిషీలు నాన్నకి చిన్నాన్నకి అత్తకి నచ్చేవి కావు. అమ్మ ఒక్కతే అవి విని అలాగా అయితే ఓకే అనేది. అందుకని నాకు 13 ఏళ్ళు వచ్చేదాకా అమ్మని అలాంటి పెద్ద మనిషిగా ఎంచుకొని గురువుగా స్వీకరించాను. ఆ తర్వాత ఇంట్లో నాకే పెద్ద మనిషిగా గుర్తింపు వచ్చేసింది. అప్పటినుంచి అమ్మలో మార్పు వచ్చింది. నా సంజాయిషీల్ని ఓకే చేయడం మానేసింది. ఇన్నేళ్ళు నిన్ను సమర్థించాను, ఇప్పుడు పెద్దదాని అయ్యావు, ఇక నీ పద్ధతులు మార్చుకోవాలి అని మందలించింది కూడా. నన్ను సమర్థించిందని గురువుగా స్వీకరించాను, కానీ నేను మారడానికా? నేను మారకూడదంటే గురువునే మార్చాలనుకున్నాను. ఆ వెంటనే నాకు నేతాజీ స్ఫురించాడు. నాకు 8 ఏళ్ళప్పుడు మా బడి వార్షికోత్సవం వేడుకలో ఆడపిల్లలు మాత్రమే పాల్గొన్న పాదుకా పట్టాభిషేకం నాటికలో భరతుడి వేషం వేశాను. ఆ రోజు సభకి ముఖ్య అతిథిగా రావడమే కాక నాటికలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించిన నేతాజీ ఉత్తమ నటనా పురస్కారానికి నన్ను ఎన్నుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులకే ఆయన సకుటుంబంగా మా పక్కింటికి రావడంతో మా 2 కుటుంబాలకి మంచి పరిచయం అయింది. నేతాజీ ఆస్తిపరుడు, డిగ్రీ ఉంది, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్ వెళ్ళి చివరకు చిత్రరంగంలో నటుడు నిర్మాత దర్శకుడుగా వేళ్ళూనుకున్నాడు. భార్యాబిడ్డల్ని సినీ రంగానికి దూరంగా ఉంచాలని మా ఊళ్ళో మా పక్క ఇల్లు కొన్నాడు. ఆయనకి 2 ఆడపిల్లల తర్వాత పుట్టిన కుమార్ నాకంటే 2 ఏళ్ళు పెద్ద. ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నా వారానికి కనీసం 1 రోజైనా మా ఊరు వచ్చేవాడాయన. ఆయనకు నేనంటే ప్రత్యేక అభిమానం. మున్ముందు మీ అమ్మాయి గొప్ప సినీ నట అవుతుంది అన్నాడు మా వాళ్లతో. నేను తెగ సంబరపడ్డాను. కానీ అమ్మ ఆలోచనలు కొన్నేళ్లు ముందుకు వెళ్ళాయి. ఆమె ఆయనతో అది సినీ నటిగా పేరు తెచ్చుకుంటే సంతోషమే, ఆ పేరేదో బాలనటిగా ఇప్పుడొస్తే బాగుంటుంది, మధ్యతరగతి వాళ్ళం, వయసు వచ్చాక ఆడపిల్లని సినీ రంగానికి పంపలేం కదా అంది. నేతాజీ ఆలోచనలు వేరే ఉన్నాయి. పాప ఇప్పుడు సినీ రంగంలో ప్రవేశిస్తే బాలనటిగా ముద్రపడిపోతుంది. 1-2 మినహాయింపులున్నా బాలనటిగా రాణించి హీరోయిన్లుగా ఎదిగిన బాలనటీమణులు తక్కువ. పాప విషయంలో పాతకాలం ఆలోచనలు మానుకోండి. తను నటి అయ్యాక మీరిక మధ్యతరగతిలో ఉండరు, ఓకేనా అన్నాడు. నాకు ఆ మాటలు నచ్చాయి. అప్పుడే ఆయన్ని మానసికంగా గురువుగా స్వీకరించాలనిపించింది. కానీ అమ్మ నా సంజాయిషీల్ని ఇంకా పూర్తిగా కొట్టిపారేయడం లేదు కాబట్టి తన స్థానం తనకే ఉంచాను. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా నేతాజీ నన్ను చేరదీసి కబుర్లు చెప్పేవాడు. వాటిలో ఎక్కువ సినిమావే ఉండేవి. సినీ రంగం ఓ వైకుంఠపాళి, అక్కడ నిచ్చెనలతో పాటు పాములు ఉంటాయి. విచిత్రం ఏమిటంటే బయటకు నిచ్చెనలే కానీ పాములు కనిపించవు. వాటిని గుర్తించడానికి వివేకం ఉండాలి, అనుభవజ్ఞుల సలహాలు ఉండాలి. సరైన సమయంలో నీకు సరైన సలహాలు నేను ఇస్తాలే అంటూ నాకు సినీ రంగం పట్ల బాగా అవగాహన కలిగించేవాడు. అప్పుడు నా కళ్ళ ముందు నా భవిష్యత్తు కనబడేది. అందులో సూపర్ స్టార్గా నేను. నేతాజీ గారబ్బాయి కుమార్ నాకు మంచి మిత్రుడు. తను బాగా చదివేవాడు. మేమిద్దరం కంబైన్డ్ స్టడీస్ చేసేవాళ్ళం. అబద్ధం ఎందుకు, నేను చదువులో వీక్, మేకప్ మీద శ్రద్ధ ఎక్కువ, మోడర్న్ డ్రెస్సులు ఇష్టం, సాగినంత వరకు సాగించుకునేదాన్ని. నా దృష్టంతా మోడలింగ్, టీవీ, సినిమాలు వంటి గ్లామర్ ప్రపంచం మీదే ఉండేది. కుమార్ నాకు క్లాసు పాఠాలు అర్థం చేసుకోవడంలో సాయపడేవాడు. కానీ నాకు 12 ఏళ్ల వయసు వచ్చేసరికి కుమార్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్నేదోలా చూసేవాడు, ఏవేవో మాట్లాడేవాడు. ఆ మాటలు నాకు ఆసక్తికరంగా ఉండేవి. కొన్నాళ్ళు అయ్యాక మాటల్లాంటివే చేతలు మొదలెట్టాడు. తప్పని తెలుసు, ఎందుకో వారించలేకపోయేదాన్ని. కానీ ఒకసారి వాళ్ళింట్లో మేమిద్దరం మాత్రమే ఉన్నప్పుడు తను హద్దులు దాటుతున్నట్లు అనిపించి చాచి లెంపకాయ కొట్టి మా ఇంటికి పారిపోయాను. ఆ తర్వాత నుంచి అతన్ని కలవడం మానేశాను. అది మిగతా వాళ్ళెవ్వరికీ తెలియలేదు. కానీ నేతాజీ పట్నం నుంచి వచ్చినప్పుడు పసిగట్టేశాడు. నన్నోసారి పిలిచి కారణం అడిగాడు. ఆయన దగ్గర నాకు అలమరికలు లేవు కాబట్టి జరిగింది జరిగినట్లే కాకపోయినా ఊహకందేలా చెప్పాను. ముందాయన ఆ విషయం తనకు మాత్రమే చెప్పానని రూఢి చేసుకున్నాడు. ఇలాంటప్పుడే ఆడపిల్లకి గుట్టు అవసరం. చాలా తెలివిగా వ్యవహరించావు. కుమార్కి దూరంగా ఉంటున్నావే, అది చాలా మంచి నిర్ణయం అని మెచ్చుకున్నాడు. కుమార్ని ఒక్క మాట అనలేదు కానీ వాడు నీ జోలికి రాకుండా కౌన్సిలింగ్ ఇస్తానులే అన్నాడు. ఆయన ఏం చేశాడో తెలియదు కానీ కుమార్ మళ్ళీ నన్ను కన్నెత్తి చూడలేదు. నాకు 15 ఏళ్ళప్పుడు నేతాజీ ఇంటికి సోమనాథ్ వచ్చాడు. అతడికి సినీ రంగం పట్ల ఆసక్తి. అందుకు ముందుగా ఓ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టి బాగా లైక్స్ తెచ్చుకోమని నేతాజీ సలహా ఇచ్చాట. సోమనాథ్ ఖాన్ నా మీద పడింది. షార్ట్ ఫిల్మ్లో నటించమన్నాడు. కథ ఎంపిక చెయ్యమంటూ 3 కథలు చెప్పాడు. అన్నీ రొమాన్సు సెక్స్ కలగలిసినవే. వినాలంటే సంకోచం నాకు. సినీ రంగంలో రాణించాలంటే ముందు ఇలాంటివి వినడం అలవాటు చేసుకోవాలి అన్నాడు. ఏమనాలో తెలియక మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారన్నాను. సోమనాథ్ నవ్వి, నీకు తెలుసో తెలియదో రొమాన్స్ గురించి మాట్లాడుకోవడం పెద్దలకి ఇష్టమే. ఎప్పుడైనా చాటుగా వాళ్ళ మాటలు వినిచూడు, నీకే తెలుస్తుంది అన్నాడు. అప్పటికే అలా 4-5 సార్లు విని ఉన్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అన్నాను, పెద్దలకు అది సహజమని అంగీకరిస్తూ. సోమనాథ్ మళ్ళీ నవ్వాడు. వాళ్ళు పెద్దవాళ్ళని నువ్వు ఒప్పుకున్నావు, మరి నువ్వు పెద్దదానివే, అది వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ పెద్దలు తమ చాటున పెరిగే పిల్లల ఎదుగుదలని గుర్తించరు. ఇది ఆడపిల్లల విషయంలో మరింత నిజం. ఇష్టమైనట్లు బట్టలు వేసుకుందుకు లేదు, మాట్లాడడానికి లేదు, ఆఖరికి కాస్త ఎక్కువగా నవ్వినా తప్పేనంటారు. ఈ ఆంక్షలు భరించలేకే అందమైన అమ్మాయిలు స్వేచ్ఛ కోసం సినీ ప్రపంచం వైపు పరుగుతీస్తున్నారు. అక్కడ ఇలాంటివి సర్వసాధారణం. ఒకసారి అక్కడ స్థిరపడ్డావనుకో, ఆ తర్వాత నువ్వేం చేసినా పెద్దలు కూడా నిన్నేమనరు అన్నాడు. నిజం చెప్పొద్దు, అప్పుడు నాకు సినీ రంగం అంటే చెప్పలేనంత మోజు పుట్టింది. నటిగా రాణించడం కంటే ఆడపిల్లగా వయసుకు తగ్గ స్వేచ్ఛను అనుభవించాలన్న కోరిక అందుకు కారణం. సోమనాథ్ తెలివైనవాడు. షార్ట్ ఫిల్మ్ గురించి అతడు మా అమ్మకు చెప్పే కథలు వేరు, నాకు చెప్పేవి వేరు. షూటింగ్ చేశాక నాకు తెలిసిన వీడియోలు వేరు, అమ్మ చూసేవి వేరు. ఆ విషయంలో నేను అతడికి సహకరించాను. నేను దేనికి సహకరిస్తున్నానో తెలియక అమ్మ కూడా నన్ను ప్రోత్సహించేది. అయితే చాలా కాలం సోమనాథ్ హద్దులు దాటలేదు. వస్త్రధారణలో, శరీర ప్రదర్శనలో నాకున్న సంకోచాల్ని తొలగించేటంత వరకే అతడి చిత్రీకరణ ఉండేది. అతడు నా మీద తీసిన పాటల వీడియోలు కొన్నిటిని చూసుకొని వెండితెర తారలకు నేనేమాత్రమూ తీసిపోననే నమ్మకం నాకు కలిగింది. అతడి మాటల్లో రొమాన్స్ ఉన్నా పెద్దవాళ్ల మాటల్లాగే సభ్యపదజాలాన్నే వాడేవాడు. 3 వారాల్లో మా మధ్య చనువు బాగా పెరిగింది. అది అతడి వైపు నుంచి చొరవకు దారితీసింది. ఓ రోజు సోమనాథ్ చొరవ కొంచెం ఎక్కువైతే కుమార్ని కొట్టినట్లే అతన్ని సాచి లెంపకాయలు కొట్టి పారిపోయాను. తేడా అల్లా, కుమార్ని కోపంతో కొట్టాను, సోమనాథ్ని భయంతో కొట్టాను. అతన్ని ఆపకపోతే నేనే లొంగిపోతానేమోనని నా భయం. మధ్యతరగతి ఆడపిల్లని. సంప్రదాయం మనసుని వయసుని కూడా శాసించగలదు. అయినా అప్పుడైతే కుమార్ని దూరం పెట్టేశాను. కానీ ఇప్పుడు సోమనాథ్కి ముఖం చాటేస్తే ముందు మా ఇంట్లో అమ్మకే అనుమానం వస్తుంది. అడిగితే ఏం చెప్పాలి? నా సమస్యను పరిష్కరించడానికే అన్నట్లు ఆ మర్నాడే నేతాజీ వచ్చాడు. నేను చెప్పింది విని, సినీ సంప్రదాయాలు వేరని ముందే చెప్పానుగా, అక్కడ కాస్టింగ్ హౌస్ సాధారణం. దాన్ని మేము గుంభనగా తారాబలం అంటాం. అంటే తార అబలగా ఉంటేనే తారగా బలపడుతుందని. 2-3 ఏళ్ళలో సినీ రంగానికి వస్తున్నావు కాబట్టి ఇది నీకు అదృష్టవశాత్తు దొరికిన ట్రైనింగ్ అనుకో. నీ జాగ్రత్తలో నువ్వుంటూ సోమనాథ్కి అంది అందకుండా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయి. ఒక విషయం నమ్మకంగా చెప్పగలను, సోమనాథ్ టాలెంటెడ్, ఆ షార్ట్ ఫిల్మ్ హిట్ అవుతుంది, నీకు పేరొస్తుంది, ఎటొచ్చి నువ్వు అతన్ని భరించక తప్పదు, ఫిల్మ్ హిట్ అయితే చాలు, అన్నీ ఓకే అన్నాడు. ఆయన సోమనాథ్ని ఒక్క మాట కూడా అనలేదు. ఆ క్షణం నుంచి ఆయనే నాకు గురువయ్యాడు. అప్పుడు నా ఉత్సాహం అంతా ఇంతా కాదు. హద్దుల్లో ఉంటూ ఆడామగ ఎంత చనువుగా ఉన్నా తప్పు కాదనే ఓ కొత్త సంస్కృతిని నేనప్పుడు స్వాగతించాను. గ్లామర్ ప్రపంచంలో ఆడదాని వైపు చూసే ఆకలి చూపుల్ని భరించగల సహనాన్ని నేర్చుకున్నాను. అందువల్లనే ఇంటర్ కాగానే చదువుకు స్వస్తి చెప్పి నాకై నేనుగా గ్లామర్ ప్రపంచంలో అడుగెట్టగలిగాను. బహిరంగ రహస్యాల్ని కూడా ఇంకా ఎవరికీ తెలియనట్లు నటించగల కాపట్యాన్ని అలవరుచుకున్నాను. ఇప్పటికీ ఈ స్థాయికి ఎదగడానికి మధ్య మధ్య తప్పటడుగులు వేసినా నేతాజీకి చెప్పుకొని ఆయన చేత ఓకే అనిపించుకుంటూ విలువలకు కొత్త నిర్వచనాలు ఇచ్చుకుంటున్నాను. నే చేసిన దానికి నా గురువు నేతాజీ ఓకే అంటే చాలు. దేనికైనా తెగించగల ధైర్యం ఉంది. బరి తెగించానని నా గురించి కన్నవారే అన్నా లెక్క చేయను. నేతాజీకి ఓకే కాకపోతే ఆయనకు మాత్రం సంజాయిషి ఇస్తాను. అదీ ఓకే కాకపోతే తప్పొప్పుకొని దిద్దుకుంటాను. అలాగని ఆయనకు మాటిచ్చాను కూడా. 25 ఏళ్ల వయసు దాకా ఆ మాట నిలబెట్టుకున్న నాకిప్పుడు అనుకోకుండా అగ్ని పరీక్ష వచ్చింది. అప్పటికి నాకు టీవీ షోలలో కొంత పేరొచ్చింది, సినీ నటిగాను కొంత గుర్తింపు వచ్చింది. అయినా ఇంకా శతకోటి లింగాల్లో నేను ఓ బోడిలింగాన్ని. మంచి బ్రేక్ కోసం చూస్తుండగా ఒకరోజు ఓ స్టూడియోలో ప్రవీణ్ అనే కొత్త యువ నిర్మాత నన్ను పలకరించాడు. కొత్తమ్మాయిని పరిచయం చేయాలని ఉంది, ఓసారి మా ఇంటికి వస్తే అన్నీ మాట్లాడుకుందాం అని ఆహ్వానించాడు. అప్పటికే నాకు ఈ గ్లామర్ ప్రపంచంలో 6-7 ఏళ్ళ అనుభవం ఉంది. అతడి చూపుల్లో కాంక్షని ఇట్లాగే పసిగట్టాను. నేను ఇండస్ట్రీ కొత్త కాదు, నా వయసు కూడా 25 ఏళ్ళు, ఇప్పుడు నన్నేం పరిచయం చేస్తారు అనేశాను. నేను బాగా రాటుదేలిన దాన్ని అని గ్రహించటానికి ఆ సమాధానం చాలు. కానీ అతడి వద్ద జవాబు రెడీగా ఉంది. నువ్వు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నావని తెలుసు, కానీ ఇలాంటి అమ్మాయిని తెలుగు తెర ఇన్ని ఏళ్ళు ఎలా నిర్లక్ష్యం చేసిందని అందరూ ముక్కు మీద వేలేసుకునే రూపలావణ్యాలు నీవి. నా 3 గంటల సినిమాలో నీకు 1 గంట కేటాయిస్తాను. ఆ గంటలో 35 నిమిషాలు హీరో పక్కనే ఉంటావు అన్నాడు అతను. నాలో ఆశ పుట్టింది. అతడింటికి వెళ్ళాను. ముందుగా ప్రవీణ్ ఓ రొటీన్ కథని కొత్త కథ అన్న బిల్డప్తో క్లుప్తంగా వివరించాడు. తర్వాత హీరోకి నాకు ప్లాన్ చేసిన రొమాంటిక్ సీన్లకి ఒరిజినల్ ఫారిన్ వీడియోలు కొన్ని చూపించాడు. అవి ఆ సమయంలో నన్ను రెచ్చగొట్టడానికా అన్నట్లున్నాయి. అవి చూడడం అయ్యాక నా భుజం మీద చెయ్యి వేశాడు. ఆ చెయ్యిని మృదువుగా తొలగించి, మన సినిమా మొదటి క్లాప్ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందామని లేచాను. అప్పుడే వెళ్ళిపోతే ఎలా, నీకు ఆల్బం చూపించాలి అంటూ ఫోటో ఆల్బం తెచ్చాడు ప్రవీణ్. ఏం చూడాల్సి వస్తుందోనని జంకాను, కానీ అది అతడి కాబోయే పెళ్లి ఆల్బం. ఫోటోల్లో వరుడి స్థానంలో ప్రవీణ్, వధువు స్థానంలో అందంగా అలంకరించబడిన ఓ నిలువెత్తు అమ్మాయి బొమ్మ. ఆ బొమ్మకి ముఖం కనిపించకుండా మేలు ముసుగుంది. ఆల్బం చివరి పేజీలో నా ముఖం చూసి ఆశ్చర్యపడ్డాను. పెళ్లి గురించి నా కలల ప్రతిరూపమే ఈ ఆల్బం. ఇందులో కనిపించే బొమ్మకి మేలు ముసుగు తీస్తే అది నువ్వు అన్నాడు అతను. వెరీ రొమాంటిక్ అనుకుంటూ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను ఆశ్చర్యంగా. అంతవరకు నన్ను ఇష్టపడ్డ వాళ్లే తప్ప పెళ్లి చేసుకుంటానన్న వాళ్ళు లేరు. నా ప్రశ్నకి అతడిచ్చిన బదులు ఏ యువతికైనా గర్వకారణం. నీకు తెలియదు కానీ నిన్ను తొలిచూపులోనే ప్రేమించాను. ఇప్పుడే ప్రపోజ్ చేస్తే అంతా నీకు అది గొప్ప వరం అనుకోవచ్చు. అది నాకు ఇష్టం లేదు. నువ్వో పెద్ద హీరోయిన్ వై దేశంలో కోట్లాది అభిమానులు ఉన్నప్పుడు నా ప్రపోజల్కి ఒప్పుకుంటే అది నాకు వరమని అందరు అనుకుంటారు. నేను నీకు వరమిచ్చే దేవుణ్ణి కాకూడదు, నువ్వు నాకు వరమిచ్చే దేవతవు కావాలి. అందుకే నేను నిన్ను హీరోయిన్ చేయడానికే సినిమా తీయాలనుకున్నాను. అది కూడా నీకు వరమిస్తున్నట్లు కాదు, ఓ మహానటిని తెలుగు తెరకి అందించే గౌరవం నేనే దక్కించుకోవాలన్న తాపత్రయం అన్నాడు. ములగ చెట్లు ఎక్కేస్తుండగా, సినీ రంగంలో అంత సులువుగా ఎవరిని నమ్మద్దు, ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి, దెబ్బతిన్నా తట్టుకోగల మనోస్థైర్యం ఉంటేనే ఆ రిస్క్ ఓకే అన్న నేతాజీ హెచ్చరిక గుర్తొచ్చింది. ఆ హెచ్చరిక వల్లనే అంతవరకు ఆశపెట్టి నమ్మించిన మోసాల్ని తట్టుకున్నాను. కానీ ఇలా అడగకుండానే అది ఇంత మనోహరంగా పెళ్లి ప్రపోజల్ చేసిన మొదటి మనిషి ప్రవీణ్. దానికి పడిపోయాను. నెల్లాళ్ళు ఇద్దరం చాలా సన్నిహితంగా మసిలాం. మగాడు నాకు కొత్త కాదు, కానీ ఒక్క మగాడిలో అన్ని రకాల సరదాలుంటాయని తెలియడం మాత్రం కొత్త. తర్వాత ప్రవీణ్ మొహం చాటయ్యసాగాడు. తన సినిమాలో అప్పటికే పేరున్న ఓ ముంబై తారని ఎంపిక చేసినట్లు కూడా తెలిసింది. నేను ఊరుకోలేదు, వెంటనే కలుసుకొని ఇస్తానన్న హీరోయిన్ ఛాన్స్ గురించి నిలదీశాను. ఏం చేసేది, నీ ఫోటోకి ఒక్కడంటే ఒక్క బయ్యర్ దొరకలేదు అని నెపన్ నా మీదకు నెట్టేశాడు. ఆ గొంతులో బయ్యర్ దొరకలేదన్న బాధ లేదు, ఆ విషయం నేను చెప్పాలా అన్న తేలిక భావం ఉంది. బయ్యర్ సంగతి సరే, నీ విషయం చెప్పు, మన పెళ్ళన్నావుగా, ఆ మాట ఏమిటి అన్నాను ఉక్రోషంగా. పెళ్లి విషయంలో ఇప్పటిదీ నాదే మాట, నువ్వు ముందు పెద్ద హీరోయిన్ కావాలి, అప్పుడే నేను నీకు ప్రపోజ్ చేసేది అన్నాడు ప్రవీణ్. అది తనిచ్చిన మాటలా కాక నాకు సవాలులా ఉంది. నమ్మి దగ్గరైనందుకు ఇలా మోసం చేస్తావా అన్నాను అసహాయంగా. నెల్లాళ్లలో నీ మీద 6 లక్షలు ఖర్చు చేశాను, నేను మోసగాడినా అన్నాడు ప్రవీణ్. పెళ్ళి అన్నాడని దగ్గరైతే దగ్గరైన దానికి వెలకట్టి నన్ను వెలయాలని చేశాడని కడుపు మండింది, రక్తం మరిగింది. అయినా చీకొట్టడం మినహా ఏం చేయలేకపోయాను. కానీ అక్కసు ఉంటుందిగా, అది భీమన్న దగ్గర కక్కాను. భీమన్న మగాడు కాని మగాడు, ఆడవాళ్లతో ఆడదానిలా కలిసిపోతాడు. అందుకో మరెందుకో కానీ సినీ రంగంలో మహామహా మగాళ్ల దగ్గరే వాడికి బాగా చనువు ఉంది. భీమన్న నా బాధ విని, జీవితానికి సరిపడా సరదాలు నెల్లాళ్ళలో తీర్చేశావుట, ఇంకా ఏం మిగిలిందని నిన్ను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు. అది భీమన్న మాట కాదు, అతడి నోట పలికిన ప్రవీణ్ అభిప్రాయం. నమ్మిన ఆడపిల్ల ప్రియుణ్ణి దేవుడిగా భావించి సర్వస్వం అర్పించింది. ఆ ప్రియుడు కేవలం మగాడిలా స్పందించాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేతాజీ గుర్తొచ్చాడు. మధ్యతరగతి సంప్రదాయాలకి, సినీరంగ సంప్రదాయాలకి ఉన్న తేడాల్ని ఎన్నో మార్లు స్పష్టం చేసి ఉన్నాడాయన. అసహాయ దశ కనుక వస్తే ఎవరెవరిని కలుసుకోవాలో కొన్ని పేర్లు చెప్పాడు. వాళ్లలో ఇద్దరు ఆడవాళ్లు. ముందు వాళ్ళని కలిశాను, కానీ వాళ్ళు చద్దన్నం తిన్న అమ్మలు అని వెంటనే తెలిసిపోయింది. తమకి అలాంటి అనుభవాలు ఎదురు కానే లేదని ఆశ్చర్యపడ్డారు వాళ్ళు. తర్వాత ఇద్దరు మగాళ్ళని కలిశాను. మగాళ్ళు కదా, ముందు భుజాలు తడుముకున్నారు. తర్వాత, ఇది అత్యాచారమైతే సాక్ష్యాలతో పోలీస్ దగ్గరికి వెళ్ళు, మోసమైతే అందుకు ఆస్కారం ఎలా ఇచ్చావో ఆత్మవిమర్శ చేసుకో అన్నారు. మొదటి సలహాలో వ్యంగ్యం ఉంది, రెండో సలహా నన్నే దోషిని చేసింది. దాంతో పరిస్థితి అర్థమవుతోంది. నాకు న్యాయం జరగదు, ఓదార్పు దొరకదు. అయినా నేతాజీ సూచించిన మరికొందరిని కలుసుకున్నాను. వాళ్ళు ఇంకా దారుణమైన అభిప్రాయాలు కొన్ని వినిపించారు. ఆ ప్రకారం సినీ రంగంలో ఇది మామూలు. ఉత్తమ మాటలతో సరిపెట్టేవాళ్లే ఎక్కువ. నెల్లాళ్లలో 6 లక్షలు ఇచ్చాడా, అయితే ఓకే అని ప్రవీణ్ ఔదార్యాన్ని పొగిడి, ఇంకా ఏదో కావాలనుకోవడం అత్యాశ అని మందలించారు. పురుషాధిక్య ప్రపంచం నగ్న రూపం స్పష్టమైంది. ఆ ప్రపంచానికి అర్థం అవ్వాలంటే అది గీసరి గీతలున్నాయే, వాటిని దాటి వెళ్లాలనుకున్నాను. స్వతహాగా తెగింపు ఉన్నదాన్ని, గ్లామర్ ప్రపంచంలో మహిళ స్థానమేమిటో ఇంత స్పష్టంగా తెలిసాక మానసికంగా రెచ్చిపోయాను. నేతాజీ సూచించిన వారిలో చివరి ఇద్దరినీ కలిసి, సూక్తులొద్దు, సలహాలొద్దు, ప్రవీణ్పై తీసుకునే చర్యలేంటో చెప్పండి. చెప్పలేరు, నేనే పూనుకొని అంతా బట్టబయలు చేసేస్తాను అన్నాను. అర్థింపు లేని బెదిరింపది. ఆ పెద్దల అహానికి నచ్చుతుందా? సెంటు భూమి లేనివాడు రాజకీయాల్లో చేరి 100 ఎకరాలు సంపాదిస్తున్నాడు. నెలకు 1000 రూపాయల ప్రభుత్వోద్యోగి కోట్లకి అధిపతి అవుతున్నాడు. ప్రభుత్వం అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు 1000 కోట్ల రూపాయలతో విదేశాలకు వెళ్లి కులుకుతున్నారు. వీటి వెనుక రహస్యం అందరికీ తెలిసినా ఎవరూ బయటకు చెప్పరు. వాటిని బట్టబయలు చేయాలనుకునే వారిలో అరవింద్ కేజ్రీవాల్ల ప్రతిఫలంగా తగిన పదవిని ఆశించటం వివేకం. అన్యాయాన్ని ఎదిరిస్తున్నామని భ్రమపడ్డం అమాయకత్వం. ఆ అమాయకుల్లో కొందరు అన్నా హజారా లాంటి నాయకులు. తాత్కాలికంగా 4 రోజులు వెలిగినా చివరకు మీడియా కూడా పట్టించుకొని అనామకులవుతారు. కొందరు అశోక్, ఖేంకా లాంటి ఆఫీసర్లు. వీళ్ల ఆరోపణలకు గురైన వాళ్లంతా లుట్యన్స్ భవనాల్లో విలాస జీవితం గడుపుతుంటే, వీళ్లు మాత్రం బదిలీల మీద బదిలీలతో మారుమూల ప్రాంతాల్లో మగ్గుతుంటారు. నువ్వు వీళ్లలో ఎవరి కాలిగోటికి సరిపోలవు కాబట్టి జరిగిన అన్యాయాన్ని బట్టబయలు చేస్తే నువ్వే నవ్వుల పాలవుతావన్నారు వాళ్ళు, నా మీద జాలి కంటే ఈసడింపునే ఎక్కువగా ప్రదర్శిస్తూ. నేను బట్టబయలు చేసేది జరిగిన అన్యాయాన్ని కాదు, నా శరీరాన్ని అని బాంబు పేల్చాను. ముందు వాళ్ళకు అర్థం కాలేదు. అర్థమయ్యేలా చెబితే నమ్మలేదు. కానీ వాళ్ళ నమ్మకంతో నాకేం పని? ముందుగానే టైం చెప్పాను. ఓ పెద్ద సినీ నిర్మాత కార్యాలయానికి వెళ్ళాను. అక్కడున్నవారు చూస్తుండగా మీడియా వారి కెమెరాల ముందు నిలబడ్డాను. నా వంటి మించి ఒక్కొక్కటిగా దుస్తులు తీయడం మొదలెట్టాను. అది నైట్ క్లబ్ కాదు, పబ్లిక్ ప్లేస్. నాది క్యాబరే డాన్స్ కాదు, నిరసన ప్రదర్శన. అప్పుడు నాలో ఏ ఆవేశముందో, ఏ ఆలోచన ఉందో చెప్పలేను. అర్ధనగ్నంగా నిలబడ్డ నన్ను దేశంలోని ప్రజలందరూ టీవీ ఛానల్స్ ద్వారా చూస్తున్నారని తెలుసు. అంతే, ఆ తర్వాత నుంచి దేశమంతటా సంచలనం. తప్పు పట్టిన వారున్నారు, సమర్థించిన వారున్నారు. ఎవరెలాగున్నా మీడియా నాకిచ్చిన ప్రాధాన్యం ధర్మమా అని నాకు మద్దతు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ విషయమై నా గురువు నేతాజీ ఓ విలేకరి ప్రశ్నకు బదులిస్తూ, ఆమె నా శిష్యురాలు, అన్నిటికీ నా సలహా తీసుకునేది, ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను తనని తప్పు పట్టేలా ఎన్నడూ ప్రవర్తించనని నాకు మాటిచ్చి ఇంతవరకు నిలబెట్టుకుంది. అందుకు ఆమెని అభినందిస్తున్నాను. కానీ ఒక భారతనారిగా నేడామె చేసినది తప్పు, అది నేను సమర్థించను అన్నాడు. బాధపడ్డాను. నా చర్యని ఆయన ఓకే చేయడానికి ఏ సంజాయిషి ఇవ్వాలా అని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడోసారి నేతాజీతో నాకున్న అనుబంధాన్ని స్మరణకు తెచ్చుకున్నాను. ఆడపిల్లని, అందగత్తెని, లావణ్యవతిని జీవితంలో ఎదగడానికి ఈ 3 ఉపయోగించుకోవాలన్న వివేకం, ఉపయోగించుకోగల తెలివి నాకున్నాయి. జీవితంలో మోసపోవడానికి ఈ 3 కారణమవుతాయన్న భయము నాకుంది. నేతాజీ శిష్యరికంలో నేను ఆ భయాన్ని పక్కకు పెట్టి వివేకాన్ని, తెలివిని ఉపయోగించుకోగలిగాను. నిజానికి ఇతర దేశాల్లో అయితే నాలాంటి వారికి సరైన మార్గనిర్దేశకం కన్నవారే చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ సలహా పాటిస్తే వయసొచ్చాక ఏ కోన్ కిస్కా గాడికో ఇల్లారినై వాడికి సేవలు చేసుకుంటూ వాడి పిల్లలకి తల్లినై నా ఉనికికి ఎలాంటి ప్రత్యేకత లేకుండా వాడి మనిషిగానే ఓ రోజు కన్ను మూస్తాను. బంధువుల విషయానికొస్తే బురద జల్లడం మినహా మరో వ్యాపకం ఉండదు వాళ్ళకి. మిత్రుల్లో అందమైన ఆడపిల్లకి శ్రేయోభిలాషుల కంటే ఆశపడేవారే ఎక్కువ. అందుకే నేతాజీ పరిచయం నా అదృష్టం అనుకుంటాను. ఇప్పటికి ప్రవీణ్ చేతిలో మోసపోయినా సాహసించి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేస్తే మొదటిసారిగా నేతాజీ నన్ను భారతనారికి తగని పని చేసిన మహిళగా నిర్ధారించాడు. ఆయన మాటల్ని బట్టి నాకు విషయం స్పష్టమైంది. నేతాజీ నా చర్యను తప్పు పట్టలేదు, తనని ఒప్పించే సంజాయిషి కోసం ఎదురుచూస్తున్నాడు ఆయన. నాకు కన్నవారితో కానీ బంధుమిత్రులతో కానీ సమాజంలో ఏ ఒక్కరితోనూ నిమిత్తం లేదు. కేవలం నేతాజీ ప్రోత్సాహంతోనే ఇంతవరకు వచ్చాను. ఒక్క నేతాజీ సమర్థిస్తే చాలు, నా పద్ధతిలో నేను దూసుకుపోతాను. ఆయన నన్ను తప్పుపడితే ఇక అంతే, ఈ గ్లామర్ ప్రపంచానికే గుడ్ బై చెప్పాలి. ఓ రాత్రంతా ఆలోచిస్తే నేతాజీని ఒప్పించే ఉపాయం తట్టింది. ఆ ప్రకారం మర్నాడు మీడియాలో చెప్పాను, జరిగింది నిరసన కాదు, తారాబలం అనే ఓ షార్ట్ ఫిల్మ్ కోసం జరిగిన షూటింగ్ అని. అంతవరకు రేగిన దుమారంపై ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లయింది. సినీ రాజకీయ రంగ ప్రముఖులందరూ తేలికగా ఊపిరి పీల్చుకొని షార్ట్ ఫిల్మా అయితే ఓకే అన్నారు. వాళ్లతో నాకు నిమిత్తమేమిటి కానీ నేతాజీ మీడియాతో నా శిష్యురాలి నిరసన ప్రదర్శన షార్ట్ ఫిల్మ్లో భాగమట, అయితే నాకది ఓకే, ఆమె నా శిష్యురాలైనందుకు గర్వపడుతున్నాను అన్నారు. ఆ తర్వాత కరోనా కాలం వచ్చింది. వెండితెర థియేటర్లకు తెరపడి బుల్లితెర ఓటీటీల్లో సెన్సారు లేని చిత్రాలకు తెరలేచింది. నటిగా నాకు అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు నేతాజీయే కాదు మొత్తం సమాజమే అది ఓటీటీ చిత్రమా అయితే ఓకే అంటున్నారు నా గురించి. శుభం. మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు కథలు .com ని విజిట్ చేయండి.